സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
രണ്ടവ അധ്യായം, 42 ശ്ലോകം.
യാമി മാം പുഷ്പിതാം വാചം പ്രവദന്ത്യ വിപസ്ഥിതഃ വേദവാദരതാഃ പാർഥ നാന്യദസ്തീതി വാദിനഃ കാമാത്മാനസ്വർഗപരാഃ ജന്മകർമ്മഫലപ്രദാം ക്രിയാവിശേഷബഹുളാം ഭോഗൈശ്വര്യഗതിം പ്രതി ഭോഗൈശ്വര്യപ്രസക്താനാം തയാപഹൃതചേതസാം വ്യവസായാത്മികാ ബുദ്ധിഃ സമാധൌ ന വിധീയതേ.
ഈ പ്രപഞ്ചത്തിലോ അനേക മന്ദി വ്യക്തുലു అనేక విధాలుగా వారి వారి కర్మలను చేస్తూ ఉంటారు. ఆ కర్మలు చేసేటప్పుడు వారి యొక్క ఉద్దేశం వారి గుణం మీద ఆధారపడి ఉంటుంది. వారు వారి కర్మలు చేసేటప్పుడు ఆ కర్మలు వారి స్వభావం లేక గుణం మీద ఆధారపడి ఉంటుంది. సత్వగుణం కలగవాళ్ళైతే ప్రజల క్షేమం కోసం స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కర్మలు చేస్తూ ఉంటారు. ఎవరికైతే సత్వగుణమే ఉంటుందో ప్రధానంగా వాళ్ళు నిస్వార్థమైనటువంటి సేవని అందిస్తూ ఉంటారు సమాజానికి. రజోగుణం కలిగిన వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. కొంత సేవ చేస్తున్నప్పటికీ కూడా సమాజానికి, ఇంటిలో వాళ్ళకి, కానీ ఏదో ఒకటి ఆశిస్తూ చేస్తారు. వాళ్ల స్వార్థం కూడా ఉంటుంది 50%. వాళ్ల స్వార్థం చూసుకుంటూ అవతల వాళ్ళకి సేవ చేయడం, అది రజోగుణం గుణం ఉన్న వాళ్ళ లక్షణం. అంటే అవతల వాళ్ళకి హాని చెయ్యరు, కానీ అవతల వాళ్ళకి చేసేటప్పుడు నాకేమన్నా అందులో 50% లాభం వస్తుందా లేదా, నాకేదైనా లాభం వస్తే చేస్తాను లేకపోతే చేయను, అలా అనుకుంటూ చేసేవాళ్ళు రజోగుణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. తమో గుణం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థమే ప్రధానం, వాళ్ళ క్షేమమే వాళ్ళకి ప్రధానం, అవతల వాళ్ళకి నష్టమైనా పర్వాలేదు, వాళ్ళకి నష్టం చేసైనా సరే నేను ప్రయోజనాన్ని పొందాలి, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు తమో గుణం కలిగిన వాళ్ళు అంటాం. అంటే ఇతరులకు హాని చేసైనా సరే వాళ్ళు ప్రయోజనాన్ని పొందుతారు. అయ్యో మనం ఇలా చేస్తే అవతల వాళ్ళకి నష్టం వస్తుందే అని అనుకోరు. నష్టపోతే పోని, కష్టపడితే పడని, మనం సుఖంగా ఉంటే చాలు అనే దృష్టితో ఉండేవాళ్ళు అధములు అన్నమాట. మనుషుల్లో అధములు, మధ్యములు, ఉత్తములు. మొదట చెప్పిన సాత్విక గుణం కలిగిన నిస్వార్థపరులు ఉత్తములు. రెండవ రకం నిస్వార్థం, అంటే పూర్తిగా నిస్వార్థం కాదు, కొంచెం స్వార్థంగా ఇతరులకు హాని చేయకుండా చేసేవాళ్ళు మధ్యములు. మూడవ రకం వాళ్ళు అవతలి వాళ్ళకు హాని చేసైనా సరే సకామ కర్మలు, అంటే వాళ్ల కోసమే చేస్తూ ఉంటారు, అధములు అంటాం. కనుక అధమ స్థితి నుంచి మధ్యమ స్థితి నుంచి ఉత్తమ స్థితికి వెళ్ళాలి మనిషి. పుట్టినప్పుడు అందరూ స్వార్థంగానే పుడతారు, అవతల వాళ్ళకి హాని చేసైనా సరే తన స్వార్థాన్ని పొందాలనుకుంటాడు వ్యక్తి. మనిషి సంస్కారవంతుడై ఎదిగిన తర్వాత ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు, నేను అవతల వాళ్ళు ఏది చేస్తే నాకు ఇష్టం లేదో అది నేను వాళ్ళకి చెయ్యకూడదు అని కొంచెం సంస్కారం పెరిగి సకామ కర్మలు తగ్గించుకొని అవతల వాళ్ళకి 50% లాభం, నాకు 50% లాభం అని చెప్పి కొంచెం నిష్కామం కొంచెం సకామం రెండు కలిపి చేస్తూ ఉంటాడు మధ్యముడు. ఇంకా సంస్కారం వచ్చి ఇంకా మనిషి ఎదిగితే నా స్వార్థం చూసుకోకూడదు అసలు, అవతల వాళ్ళ క్షేమమే నా క్షేమం, వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు సంతోషంగానే ఉంటుంది, నిస్వార్థంగా నిష్కామంగా చేయడం ఉత్తములు అంటారు. అంటే యజ్ఞం చేసినా యాగం చేసినా పూజ చేసినా వ్రతం చేసినా ఇంట్లో వాళ్ళకి సహాయం చేసినా బయట వాళ్ళకి సహాయం చేసినా దానం చేసినా ఏది చేసినా కూడా అంతా కూడా భగవంతుడికి అర్పణ చేస్తూ చేస్తాడు, ఎటువంటి ఆశ లేకుండా, అవతల వాళ్ళ యొక్క పొగడ్తకి కూడా ఆశపడకుండా చేయడం అంటే ఎంత కష్టం చూడండి. కొద్ది రోజులు చేసిన తర్వాత మనకు వాళ్ళ నుంచి ఏమి రెస్పాన్స్ రాకపోతే ఎంత చేసినా ఏముందండి, కొంచెమైనా ఏమన్నా మనుషులకి మనం చేస్తున్నామే అని ఒక ఏమి వాళ్ళకి మనం చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు భావించడం లేదు అసలు అన్నప్పుడు ఎవరు చేస్తారు ఇంకా. కానీ ఉత్తముడైన వాడు అసలు వాళ్ళు గమనిస్తున్నారా లేదా, వాళ్ళు చూస్తున్నారా లేదా, వాళ్ళని ఇవన్నీ పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా చేసేవాడు కర్మయోగి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ కర్మయోగికి ఏ ఫలితాల మీద ఆశ ఉండదు, కానీ కర్మి అయిన వాడికి ఫలితాల మీద ఆశ ఉంటుంది. నేను ఇది చేస్తే నాకు ఆ ఫలం వస్తుంది, అది చేస్తే ఈ ఫలం వస్తుంది, వాళ్ళని గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జున నువ్వు అట్లా కావాకు వాళ్లలాగా. ఎవరు వాళ్ళంటే చార్వాకులు. చార్వాకులంటే అందులోనే రెండు రకాలు, ప్రత్యక్షంగా కనపడేదాన్ని మాత్రమే విశ్వసించేవాళ్ళు, భౌతికమైనటువంటి ప్రయోజనాన్ని మాత్రమే ఆశించేవాళ్ళు. రెండు రకాలు ఉన్నారు అందులో. వాళ్ళకు ఒక్కటే ప్రమాణం, శాస్త్రం ప్రమాణం కాదు వాళ్ళకి, ఏ ప్రమాణం కాదు, కంటికి కనపడేదే ప్రమాణం, కంటికి కనపడేది మాత్రమే ప్రమాణం వాళ్ళకి. అందుకని ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే ఉంది వాళ్ళకి, మరే ప్రమాణం లేదు. అందులో రెండు రకాలు ఏం చెప్పానంటే లోకాయతికాహ చార్వాకాహ అని రెండు రకాలు. లోకాయతికాహ అంటే పంచభూతాలు ఐదు ఉన్నాయి, ఈ పంచభూతాలతో చేయబడిన జగత్తే సత్యం, దీనికి మించినటువంటి ఏమీ లేదు. మనకు కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో పంచభూతాలతో తయారు చేయబడి అది మాత్రమే సత్యం, ఇంకా మరేమీ లేదు. ఏమీ లేదంటే ఏమిటది, స్వర్గం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, నరకం లేదు, సూక్ష్మ శరీరం లేదు, మన చనిపోయిన తర్వాత జీవుడు ప్రయాణించడం లేదు, అటువంటివన్నీ ఏమి లేవండి. ఎందుకయ్యా లేవంటావంటే ఎవరు చూశారండి, ఎవరు చూశారు, స్వామీజీ చెప్తున్నారు. ఎవరు అమెరికా నుంచి వచ్చారట, వచ్చి స్వామీజీ మా అబ్బాయి ఎప్పుడు అడుగుతుంటాడు నన్ను, నాన్న స్వర్గం ఉన్నదా అంటే నాన్న అంటాడు ఉన్నదిరా అన్నాడు. ఉన్నట్లుగా ఏంటి మనకు ప్రమాణం, ప్రూఫ్ ఏంటి, రుజువు ఏమిటి అని అడుగుతాడు. స్వర్గం ఉన్నదంటావు రుజువు ఏమిటి అని అడిగాడు. ప్రూఫ్ ఏమిటి, రుజువు అంటే ప్రూఫ్, ఉన్నట్లుగా ప్రమాణం కావాలి. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది, ఉన్నదా లేదా? ఉన్నది. ఏంటి ప్రూఫ్? నా కళ్ళు చూస్తున్నాయి అందుకని ఉన్నది. అది ప్రూఫ్ అంటే. నరకం ఉన్నదా? ఉన్నదిరా. లేదు. ఎక్కడుంది? నేను చూశానా? నేను చూడలేదు కాబట్టి లేదు. వాటి ప్రూఫ్ కర్మ, సంచిత కర్మ, పుణ్యం, పాపం, ఇవన్నీ ఎవరు చూశారు? అందుకని ఈ రోజున పిల్లలందరూ ఏమడుగుతారు? ప్రూఫ్ ఉన్నదా? నువ్వు చూసావా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఏమిటి ప్రూఫ్? ప్రత్యక్షంగా కనపడాలి. ప్రత్యక్షంగా ఉంటేనే ఉన్నట్టండి, లేకపోతే లేదండి అంటారు ఇప్పుడు ఈ రకాల వాళ్ళు. లోకాయతిగా ఆహ అంటే. మరి చార్వాకులు అంటే ఎవరో తెలుసా? అదే టైప్. వీళ్ళు పంచభూతాలు ఒప్పుకోరు. నాలుగు భూతాలే ఉన్నాయి. ఎందుకంటే ఆకాశం ఎవరు చూశారండి? ఆకాశం ఏం చూడలేదు కదా. వాయువు అంటే కొంచెం తగులుతున్నది శరీరానికి, స్పర్శకి ప్రమాణం ఉన్నది, దానికి రుజువు ఉన్నది కనుక వాయువు, గాలి ఉన్నది, అగ్ని ఉన్నది, వేడి ఉష్ణం ఉన్నది, బయట నుంచి వస్తే తెలుస్తుంది ఎంత వేడి ఉన్నదో. అలాగే నీరున్నది, భూమి ఉన్నది. ఇవి నాలుగు భూతాలు ఉన్నాయి కానీ ఆకాశం ఎక్కడున్నది? కంటికి కనపడదు కదా. కనుక నాలుగు భూతాలు మాత్రమే ఒప్పుకునేవాళ్ళు చార్వాకులు. పంచభూతాలను ఒప్పుకునేవాళ్ళు, ఐదు భూతాలను ఒప్పుకునేవాళ్ళు లోకాయత్తికలు. వీళ్ళ ఇద్దరు కూడా భౌతికవాదులే. భౌతికవాదులే. వాళ్ళకి శరీరం సుఖం, ఆనందించు, బాగా సంపాదించు, బాగా ఆనందించు, సుఖంగా వెళ్ళిపో. అది వాళ్ళేమంటారంటే, అట్లాంటి వాళ్ళు కామాత్మానః స్వర్గపరాః. ఇక్కడ చెప్పేవాళ్ళు స్వర్గం లేదనేవాళ్ళు కాదు, స్వర్గానికి వెళ్ళాలని కోరుకునేవాళ్ళు, అదొక టైప్. సుఖాలను పొందాలని కోరుకునేవాళ్ళు. జన్మ కర్మ ఫలప్రదాం. ఫలప్రదం అంటే కర్మఫలం. కర్మ ఫలాన్ని ఇస్తుంది కదా. ఏం ఫలాన్ని ఇస్తుంది? జన్మనిచ్చే ఫలం. ఏ కర్మ చేసినా కూడా మళ్ళీ జన్మ వస్తుంది కనుక కర్మణః ఫలం కర్మఫలం. ఏమిట్రా కర్మఫలం? ఫలం అంటే జన్మ ఏవ కర్మఫలం. జన్మనిచ్చేటటువంటి కర్మలు చేస్తూ ఉంటారు వాళ్ళు. జన్మ కర్మ ఫలప్రదాః ప్రదాం అటువంటి వాళ్ళు. అనేక క్రియా విశేష బహుళాం, అనేక యజ్ఞ యాగ హోమ తప జప రకరకాలు చేస్తూ ఉంటారు. పరిహారాలు ఆ ఊరికి వెళ్ళి, ఈ ఊరికి వెళ్ళి, ఇక్కడ తిరిగి, అక్కడ తిరిగి, ఆ దేవుడు కుంకుమ, ఈ దేవుడు విభూతి, ఇన్ని తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఇదే పని వాళ్ళకి. ఎందుకంటే ఆయనకి ఇవి మొక్కుకున్నాం అనమాట, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. అందుకని క్రియా విశేష, విశేష అంటే అనేకమైనటువంటి, బహుళాం, బహుళాం అంటే అనేకమైన విశేషమైనటువంటి క్రియలు అంటే పూజలు, పులస్కారాలు ఇవన్నీ కూడా. దేని కొరకు చేస్తారు వీళ్ళు? భోగైశ్వర్య గతిం ప్రతి. భోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందడం కోసం. భోగాలని అంటే సుఖ సంతోషాలని పొందాలని. అత్యంత సుఖాన్ని పొందాలి. అది ఎంత సుఖం పొందగలిగితే అంత సుఖం పొందాలి అని. భోగైశ్వర్య గతిం ప్రతి. ఇంకా భోగైశ్వర్య ప్రసక్తానాం అంటే ఎప్పుడు వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలా డబ్బు సంపాదించాలి, ఆ సంపాదించడం కూడా తేలికగా సంపాదించాలంటే ఏం చేయాలి? షార్ట్ కట్ మెథడ్. ఆ షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళి బాగా సంపాదిస్తే, బాగా సంపాదించిన తర్వాత ఈ డబ్బుని మళ్ళీ ఎట్లా దీన్ని పిల్లలు పెట్టేటట్టు చేసి దాన్ని ఒక భూమి కొనడం, ఒక ఇల్లు కని దాని మీద బిజినెస్ అనమాట, వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇలా పెంచుకుంటూ ఉంటే ఇంకా వచ్చిన ధనంతో ఇంకా ఏమేమి కొనాలి, ఏమేమి అనుభవించాలి అన్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాం. ఈ భోగాల గురించే, ఐశ్వర్యాల గురించే ఆసక్తితో ఉంటారు. ఇప్పుడు నోరు తెరిస్తే డబ్బులు, డబ్బులు, డబ్బులు గురించే మాట్లాడతాడండి. నోరు తెరిస్తే డబ్బులు, సుఖాలు, భోగాలు, అవి కొనుక్కుందాం, ఇవి కొనుక్కుందాం, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం, అవి తిందాం, ఇవి తిందాం, అన్ని తినాలి కనుక డబ్బులు చాలకపోతే కాజేసైనా తినదాం, లేకపోతే అప్పు చేసి తిందాం, అప్పు తీర్చకు పోతే మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళిపోతే ఎవడు అడుగుతాడు? అట్లన్నమాట. భోగైశ్వర్య ప్రసప్తానం, వీటి చేత అపహృత చేతసాం, వాళ్ళ మనస్సు అపహరించబడింది. అపహృత అంటే అపహరించబడింది. వాళ్ళ మనస్సు ఒక సంచిన సాంగత్యమను, మంచి వాళ్ళ యొక్క స్నేహం చేద్దామని, మంచివి చదువుదామని, మంచివి చూద్దామని పోనే పోదు. అపహృత, అపహరించబడింది వీటి చేత. ఇంకా వీటికి ఎక్కడుంటుంది మనస్సు? భగవద్గీత క్లాసుకు వెళ్ళాలని, భగవద్గీత వినాలని, ఒక మహాత్ముడిని చూడాలి, ఒక మహాత్ముడు దర్శనం చేసుకోవాలని, అవన్నీ ఎందుకుంటాయండి వాళ్ళ మనస్సులో? మనస్సు సుఖం కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసం, స్వార్థంతో దానికోసమే మనస్సు వినియోగింపబడుతున్నప్పుడు ఆ మనస్సులో ఒక మోక్షాన్ని గురించి దానికి సమయం ఉంటుందా? శాస్త్రం చదవడానికి ఉండదు, దేనికి టైం ఉండదు. ఇంకా ఏమిటంటే బిజీ అండి అన్నాడు. ఏమిటి బిజీ అంటే ఆఫీసుకు పోవాలి కనుక ఎక్కువ శాలరీ వస్తుంది, ఎక్కువ సమయాన్ని ఆఫీసుకి ఇస్తాడు. ఇంట్లో పూజ సంధ్యావందనం కూడా ఏం అక్కర్లేదు. ఇంకా 5,000 ఎక్కువ ఇస్తారంటే ఇంకొంచెం దూరం వెళతాడు ఆఫీస్కి. ఇంకా 10,000 ఇస్తాడంటే ఇంకా దూరం వెళతాడు. దూరంగా వెళితే పొద్దున్నే మళ్ళీ వెళ్ళాలి కదా, చాలా పొద్దున్నే వెళ్ళాలి. ఇంట్లో మరి పూజ పునస్కారం ఏం వద్దా నీకు? సంధ్యావందనం అన్నీ చేసుకోవా, ఇవన్నీ చెయ్యాలి కదా అంటే అవన్నీ చేసుకుంటే డబ్బులు ఎట్లా వస్తాయి? అందుకని అవన్నీ వదిలిపెట్టేసి పొద్దున్నే 6 బస్సు వస్తుంది ఆఫీస్కి. 6 బస్సు ఎక్కుతాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పటికి 9 అవుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టి పని చేసి రాత్రికి వచ్చేటప్పటికి ఎంత ఉంది? 10 అవుతుంది. వచ్చి కాసేపు అన్నం తినేసి టీవీ చూసి నిద్రపోతాడు. ఇంకా గుడికి వెళ్ళడం కానీ, పూజకి కానీ, ఒక మంచి సత్సంగం కానీ టైమే ఉండదు. నెల అయ్యేటప్పటికి శాలరీ కనపడుతుంది, డబ్బులు వస్తాయి, బోరడం. బాహ్యంగానే సుఖాన్ని చూసుకుంటున్నాడు కానీ ఆంతరంగికంగా ఆధ్యాత్మికంగా ఎంత కోల్పోతున్నాడో మనిషి తెలియడం లేదు. తన సుఖాన్ని శాంతిని పణంగా పెట్టి తాకట్టు పెడుతున్నాడు మనిషి. ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు చూసారా? ఆ రోజుల్లో తాకట్టు, ఈ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో బ్యాంకులు ఏదైనా తాకట్టు పెడితే మనకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడున్న జనాలు ఏం తాకట్టు పెడుతున్నారు తెలుసా? వాళ్ళ జీవితాన్నే తాకట్టు పెడుతున్నారు. వాళ్ళ ఆహార నియమాలు, వాళ్ళ యొక్క ఆచారాన్ని, వాళ్ళ యొక్క సంస్కారాలు, ఇవన్నిటి కోసం ఏమి చేయకుండా వాళ్ళ జీవితాన్నే తాకట్టు పెడుతున్నారు సుఖభోగాల కోసం. అందువలనే ప్రతి వాళ్ళకి డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే జీవితాన్ని తాకట్టు పెట్టాం కదా. సుఖం ఎట్లా వస్తుంది? శాంతి ఎట్లా వస్తుంది మనిషికి? అందుకనే కాంచి పరమాచార్య ఏం చెప్పారు? 10 ఆఫీసుకు వెళ్ళారంతే. 10 లోపల నీకు ఆంతరంగికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసినటువంటి సాధన చేసి తీరాలి. పారాయణం చెయ్యి, పూజ చెయ్యి, ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, తోటి వాళ్ళకి స్నేహం సహాయం చెయ్యి. మళ్ళీ సాయంత్రం 5 వచ్చేసి మళ్ళీ ప్రార్థన, మళ్ళీ భగవంతుని తలుచుకోవడం, మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళడం, వినడం, రావడం అంతకంటే పెట్టుకోకూడదు. 10 నుంచి 5 భక్తి కోసం ఉదయం 1-2 సాయంత్రం 1.5 నా కోసం, నా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, మానసిక పరిణతి కోసం ఉపయోగించుకోవాలి. అలాంటిది మన సంస్కారం, మన యొక్క సమాజం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? డబ్బులు సంపాదించుకోవడమే ప్రధానమైపోయి తయా అపహృత చేతసాం. కనుక వాళ్ళకి పుష్పితాం వాచం, మంచి మంచి స్వీట్గా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఉద్యోగం వచ్చిందా? మంచి ఉద్యోగం వచ్చిందా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా? ఎంత వస్తుంది జీతం? పైన ఏమైనా వస్తాయా అని. 2 అంతస్తులోనా 3 అంతస్తులోనా పైన ఏమైనా వస్తాయా? ఇంకా సైడ్ బిజినెస్ ఏమన్నా ఉందా? అది కూడా పెట్టుకో. మళ్ళీ అంతటి ఆశ మరీ మనిషికి. పరిగెడతాడు. ఆ రాజుగారి కథ గుర్తుంది కదా, ఎంత భూమి పరిగెడితే నువ్వు అంత భూమి నీకు ఇస్తానంటే పరిగెడుతూనే ఉన్నాడు. అలసిపోయి సాయంత్రం దాకా, సూర్యాస్తమయం దాకా పరిగెత్తాడు, కింద పడిపోయినాడు. ఇప్పుడు అట్లాగే ఉంది. 30 ఏళ్ల వాళ్ళకి బీపీలు వస్తున్నాయి, 30 ఏళ్ల వాళ్ళకి, 25 ఏళ్ల వాళ్ళకి డయాబెటీస్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఏదో 70-80 ఏళ్ళు వచ్చినప్పుడు డయాబెటీస్ బీపీనో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 18 ఏళ్ల వాళ్ళకి, 20 ఏళ్ల వాళ్ళకి బీపీలు, ఆస్మాలు, డయాబెటీస్ అన్ని వస్తున్నాయి. కారణం ఏమిటో తెలుసా? దైవ చింతన, దైవ కార్యక్రమాలని వదిలిపెట్టాం. ఇవేమో ముసలి వాళ్ళకి మాత్రమే, ముసలితనం వచ్చిన తర్వాత అనుకుంటున్నారు జనం తెలియక. అందుకని ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, ప్రతిరోజు పూజ, ప్రతిరోజు జపం చేయడం, ప్రతిరోజు ఈ గ్రంథాలు చదవడం ఉండాలి మనిషికి. 10 గంటలలోపు ఆఫీసు పని గురించి ఆలోచించకూడదు, చేయకూడదు. సాయంత్రం అయిన తర్వాత ఆలోచించకూడదు ఆఫీసు గురించి. అట్లా ఉండాలి. ఇప్పుడేమిట్రా అంటే ఆఫీసును ఇంటికి తీసుకొస్తాడు, ఇంట్లోనే అంత. ఆఫీసుకి వెళ్ళడం లేదండి అసలు, ఇంట్లోనే కూర్చొని అంత ఆఫీసే, ఇల్లే ఆఫీసు. మనిషికి ఏం శాంతి ఉంటుంది? అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, యామి మాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత అవివేకులు వేదవాదరతాహ. వేదాల్లో చెప్పబడినటువంటి, కర్మకాండలో చెప్పబడినటువంటి, ఆ రోజుల్లో కర్మకాండలో చెప్పబడినవన్నీ వీళ్ళు ఆ భోగాల కోసం అన్నమాట. అవన్నీ కూడా దానికోసమే వాళ్ళు జీవించేవాళ్ళు, దీనికంటే ఇంకా వేరే ఏం లేదు అనే ఉద్దేశంతో అనేకమైనటువంటి కోరికలు వాళ్ళకి, సుఖాలు భోగాలు పొందాలనేటువంటి ఉంటుంది. వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన, దైవం, ఈశ్వరుడు, ఈశ్వర అర్పణ బుద్ధి, నిష్కామంగా చెయ్యడం అనే ప్రశ్న లేదు. సకామం సకామం సకామం. తెలుగులో చెప్పాలంటే ఒక్క మాటలో చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష, నా బొజ్జ నిండితే చాలు, నా తర్వాత మా ఆవిడ, మా అబ్బాయి, ఇంకంతే, అమ్మా నాన్న కూడా తర్వాత. అట్లాంటి మనుషులు అయిపోయినారు ఇప్పుడు ప్రపంచంలో. కృష్ణ పరమాత్మ అంటున్నారు, నువ్వు అట్లా కావాకనైనా అర్జున అంటున్నారు. చూడండి, ఇంతవరకు క్రిందటి వారం చూసాం కనుక మన చుట్టూ ఉన్న వాళ్ళు మెజారిటీ వాళ్లే. అందువల్ల వాళ్ళ ధాటికి మనం తట్టుకోవాలంటే మనం మానసిక శక్తిని పెంచుకోవాలి. మన చుట్టుపక్కల మన చుట్టాలు బంధువులందరూ కూడా ఇవే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కూడా మాట్లాడకపోతే వాళ్ళు నిన్ను లాగుతారు, లేకపోతే నిన్ను వెలివేస్తారు. అప్పుడు నీకు బాధగా ఉంటుంది, వాళ్ళు నాతో మాట్లాడటం లేదు అంటే. వాళ్ళు మాట్లాడేవి నువ్వు మాట్లాడాలి. వాళ్ళు మెజారిటీ, నువ్వు మైనారిటీ. చుట్టాల్లో బంధువుల్లో వెళ్ళి కూర్చున్నా అనుకోండి, ఏం మాట్లాడతారు? ఇవే మాట్లాడతారు, డబ్బులు, బంగారం, ఇళ్ళు, ఆస్తులు పాస్తులు ఇవే మాట్లాడతారు. నువ్వు కూడా అవే మాట్లాడాలి. మాట్లాడకపోతే వాళ్ళు నిన్ను వేరేగా చూస్తారు. వాళ్ళేమో 20 మంది ఉంటే నువ్వు ఒక్కడివి, ఎట్లా తట్టుకుంటావు వాళ్ళతో? తట్టుకొని ఉండాలి అంటే నీకు ఎంత శక్తి ఉండాలి అర్జున? నువ్వు తట్టుకోవాలి, ఇప్పుడు చెప్తాను చూడు ఎలా ఉండాలో అన్నారు. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇక్కడి నుంచి. వేదాః త్రైగుణ్య విషయాః. ఓ అర్జున, అర్జున, ఓ అర్జున, పిలుస్తున్నాడు. మళ్ళీ నిద్రపోతున్నావా ఏమిటి, వెలుగుతో ఉన్నావా లేవా? 11 గంటల క్లాసు పెడితే నిద్ర వస్తుంది, అందుకని అప్పుడప్పుడు పిలుస్తుంటారు పేరు పెట్టి, అర్జున అర్జున అనగానే మనం మేలుకోవాలన్నమాట. వేదాహ, వేదములు అంటే కర్మకాండలో చెప్పినటువంటివన్నీ. త్రైగుణ్య విషయాహ అంటే అర్ధకామాలకు సంబంధించినవే అని అర్థం. అర్థం అంటే ధనం, ధనం, ధాన్యం, బహుపుత్ర లాభం అంటుంటారు చూసారు. శత సంవత్సరం చెప్తుంటారు కదా, శత సంవత్సరం బహు ధనం, ధాన్యం, పుత్ర, పౌత్ర, ఇవన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటివి అని అర్థం. త్రైగుణ్య విషయ అంటే అర్థం కామాన్ని గురించే, ఆర్తభక్తి అర్థార్థి భక్తులు అన్నమాట. అంటే సంసారానికి సంబంధించినటువంటి కర్మలే. మళ్ళీ నిన్ను సంసారంలో పడేయడానికి ఏవేవైతే కర్మలుంటాయో ఆ కర్మలు అని అర్థం. అర్థమైందా? సంసారంలో పడేయడానికి మళ్ళీ ఏం కర్మలు ఉంటాయి? అజ్ఞానంతో ఈ శరీర పోషణ కోసమే, ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తుల పోషణ కోసమే నేను అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాను అంటే ఇంకా ఒక దైవం చింతన ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనిషికి ధర్మాని కోసం కానీ మోక్షాని కోసం కానీ ప్రయత్నం చెయ్యకుండా ఓన్లీ అర్థ కామ, ధనం సంపాదించడం, సంపాదించిన దాన్ని అనుభవించడం, కోరికల్ని పూర్తి చేసుకోవడం, ఇదే రెండు నాలుగు పురుషార్థాలకు ఉన్నాయి కదండి. ధర్మాన్ని అడగడు అంటే ధర్మాన్నైనా కష్ట సంపాదించుకున్నామని కూడా ఉండదు, మోక్షాన్ని పొందాలని అసలే ఉండదు. ఇంకేంట్రా చేస్తామంటే ఏముందండి చేయడానికి? ఏముంది? ధనం సంపాదించుకోండి, ఆనందంగా అనుభవించండి. ఈ రెండే అర్ధకామాలు, అది త్రైగుణ్య విషయా. ఈ కర్మకాండంలో చెప్పినటువంటి కర్మలన్నీ కూడా ఏమున్నాయి? స్వర్గానికి వెళ్ళాలంటే ఇది చెయ్యి, అబ్బాయి పుట్టాలంటే ఇది చెయ్యి, వందేళ్ళు బతకాలంటే అది చెయ్యి, ఇవే కదా చెప్తున్నారు. ఎప్పుడూ ముసలితనం రాకుండా ఉంటాను ఏం చేయాలంటే అది చెయ్యి. ఇప్పుడు అవన్నీ చేయడం లేదు, వేరే చేసుకున్నాం, అంతకంటే ఏం లేదు. వైదిక కర్మలు చేయడం లేదు. ఇప్పుడు పెడిక్యూర్, మెనిక్యూర్ ఇవన్నీ ఉన్నాయి కదా. కాళ్ళు చక్కగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? గోళ్ళు చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? జుట్టు బాగా ఉండాలంటే ఏం చేయాలి? మిసమిసలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి? జుట్టు, స్కిన్, చర్మం బాగా నిగనిగలాడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, బ్యూటీ పార్లర్లు, జిమ్లు. అప్పుడేమో కర్మకాండండి, ఇప్పుడేమో వాకింగ్లు. అది తేడా. అప్పుడు యజ్ఞవేది చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు పార్కు చుట్టూ తిరుగుతున్నాడు, అంతే తేడా. అప్పుడు హోమకుండం చుట్టూ తిరిగేవాడు, స్వర్గానికి పోవాలనో లేకపోతే మంచి ఆయుష్ కావాలనో ఆయుష్ హోమం చేసి ఏవో చేసేవాడు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నావురా అంటే పార్కులో తిరుగుతున్నానండి అన్నాడు. పార్క్ లేకపోతే రోడ్డు మీద తిరుగుతాడు. ఎందుకంటే 100 ఏళ్ళు బతకడానికి, ఆరోగ్యంగా బతకడానికి. అది కాకపోతే ఇవి చేస్తుంటాడు, అది ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. లేకపోతే నేచర్ క్యూరో, అక్కడికిక్కడికి పోయి మసాజ్ చేయించుకొని అవి చేయించుకొని ఇవి చేయించుకొని ఏదో ఒక తాపత్రయ పడుతూ ఉంటాడు మనిషి. త్రైగుణ్య విషయాహ. కనుక నువ్వేం చేయాలి అర్జున? అర్థకామాల కోసం కర్మకాండంలో ఉన్నటువంటి వాటి కోసమే పరిగెట్టవాకు. నిస్త్రైగుణ్యో భవ, నిష్కామో భవ. అవన్నీ సకామం, కామంతో చేసేవి. నిస్త్రైగుణ్యో భవ అంటే నిష్కామో భవ, నిస్వార్థంతో చెయ్యి, కామంతో చెయ్యవాకు. డబ్బులు కావాలి, ధనం కావాలి, అర్థకామాల కోసం చెయ్యవాకు అంటున్నారు. నిష్కామో భవ, నిర్ద్వంద్వ భవ. నీవు ద్వంద్వాలకి అతీతుడివి కావలసినవి. అంటే జయ అపజయ, సుఖ దుఃఖ ఇవన్నీ వస్తుంటాయి మనిషికి, మాన అపమాన. జీవితంలో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి కదా, వెలుగు నీడల్లాగా. రానివాడు ఎవరైనా ఉన్నారండి? చూపిస్తారా ఒకళ్ళని? వాళ్ళ జీవితంలో కష్టమే లేకుండా, అపజయమే లేకుండా ఉండరెవరు. కనుక మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి జయం వస్తుంది, అపజయం వస్తుంది, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, గౌరవిస్తారు, అవమానిస్తారు, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అవన్నిటినీ పట్టించుకోవాకు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వస్తే రాని, చీకటి వెలుగుల్లాగా వస్తుంటాయి. చీకటి వస్తే అయ్యో వచ్చింది అనకు, వెలుగు వస్తే ఆహా వెలుగు వచ్చింది అనకు. వెలుగు వచ్చింది కదా, ఆ చీకటి వస్తుంది కాసేపు. చీకటి వచ్చింది కదా, అయ్యో చీకటి వచ్చింది అని చెప్పి కుంగిపోవాకు. చీకటి వస్తే మళ్ళీ పోతుంది, వెలుగు వస్తుంది. కనుక ఈ వచ్చే పోయే వాటి కోసం నువ్వు తాపత్రయపడవాలి, బాధపడవాలి. నిర్ద్వంద్వ, ఏముంది ఇవి వస్తుంటాయి పోతుంటాయి. శరీరం అన్న తర్వాత ఆరోగ్యం వస్తుంది కాసేపు, అనారోగ్యం వస్తూ ఉంటుంది. శరీరం అన్న తర్వాత మనిషికి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వీటన్నింటినీ ఓర్చుకో అంటున్నాడు. సహించు, సహించలేం కదా మనం, కష్టం కదా, ఎట్లా సహిస్తామండి అన్నాడు. దాని స్వభావం ఏమండి, రాత్రి వస్తే ఎట్లా సహిస్తాం, ఎప్పుడు పగలే ఉండొచ్చు కదా అని అంటే ఎట్లా ఉంటుంది, ఎప్పుడు పగలే ఉండొచ్చు కదా, రాత్రి ఎందుకు రావడం, చీకటి ఎందుకు రావడం అని అంటే ఎట్లా ఉంటుంది, పగలు వస్తే రాత్రి వస్తుంది, అది సహజం, ప్రకృతి సహజం, నీ చేతిలో లేదు కదా. అదేవిధంగా మన జీవితంలో కూడా ఓడిపోవడం ఉంటుంది, గెలవటము ఉంటుంది. జయం అంటే గెలవటం. కొన్ని కొన్ని విషయాల్లో ఓడిపోతాం. నేను నా చేతిలో ఓడిపోయినావుగా నువ్వు అంటా, మళ్ళీ నువ్వు ఓడిపోతావు ఒకసారి ఇంకొంతమంది చేతిలో. గెలుపులు ఓటమిలు ఇవన్నీ శాశ్వతమా? కనుక వచ్చిపోతూ ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచోని అల రాకూడదు అంటే ఉంటుందా? అల వస్తూనే ఉంటుంది, వచ్చిన అల అలాగే ఉంటుందా? పోతుంది. కనుక వచ్చే పోయే అలని చూస్తూ ఉండంతే. అల రాకూడదు, వస్తే పోకూడదు అని అనకూడదు. ఏ దాని మీద నీకు కంట్రోల్ లేదు, నీకు అధికారం లేదు, దాన్ని ఆపే శక్తి లేదు నీకు, దాన్ని వద్దనే శక్తి నీకు లేదు. అందుకే ఏం చేయాలి, వస్తే వచ్చింది చూడు, పోతే పోయింది కూడా చూడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రతి మనిషికి ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి. ఒకరోజు ఆనందంగా ఉంటుంది, అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయి, టక్ టక్ టక్న అయిపోయినాయండి ఇవాళ అన్ని పనులు అంటాడు. ఎలా అయినాయంటే ఏమో అయిపోయినాయి, ఏమో బాగా జరిగిపోయింది, నెక్స్ట్ డే చూడు అన్ని అడ్డంకులే, అనుకున్నదాన్ని ఒక్కటి జరగడం లేదండి, ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఎందుకు వచ్చింది తెలియదు, నిన్నట్లా ఇవాళ ఇట్లా, రేపెట్లా ఉంటుందో తెలియదు. అందుకని ఏం చేయాలి, భగవంతుని ప్రార్థించి నాకు ఈ ద్వంద్వాలని సహించే శక్తి నీవు అని అడగాలి. నీకు దేని మీదనైతే అధికారం లేదో, దాన్ని నియంత్రించే అధికారం లేదో, దాని గురించి నువ్వు కలవరపడద్దు, దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని భగవంతుని ప్రసాదించు, శక్తిని ప్రసాదించమని అడుగు. అందుకని నిర్ద్వంద్వ భవ, ద్వంద్వములకు అతీతుడవి కావలసినది. అంతేకాదు నిత్య సత్వస్థాభవ, ఎల్లప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండు. నిత్య సత్వస్థ అంటే ధర్మమోక్షముల కోసం ప్రయత్నం చేయినాయనా, శనివారం ఒక్కరోజే కదా క్లాసు, అది కూడా ఎందుకు మిస్ అవుతావు, ధర్మమోక్షాల కోసం కొంచెం ప్రయత్నం చెయ్యి. రోజు పెడితే నువ్వు ఎట్లాగ వెళ్ళవని తెలుసు నాకు, అందుకే వారం వారం పెట్టమని చెప్పారు స్వామిని క్లాసు. ఎవరు చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ అంటున్నారు. నిత్య సత్వస్థ నిత్యం అంటున్నారు, సప్తాహే అని పెట్టాలి ఇప్పుడు. సత్వస్థ ముందు వారం వారం వస్తే తర్వాత అలవాటు పడిపోయి నిత్యం అయిపోతుంది అది. సత్వస్థ అంటే ఇక్కడ సత్సంగం అలవాటు చేసుకో అని అర్థం. సత్సంగానికి వెళితే అక్కడ ఏం చెప్తారు, ఈ భగవంతుడి గురించి చెప్తారు, భగవంతుడు ధ్యానం చేయమని చెప్తారు, భగవంతుడు జపం చేయమని చెప్తారు, భగవంతుడి మీద ఆశ్రయించు అని చెప్తారు సత్సంగం వల్ల. సత్సంగం లేకుండా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు కొంతమంది, గుడికి వెళతారు దేవుణ్ణి పూజిస్తారు. దేవుణ్ణి దేనికి పూజిస్తారు, వాళ్ళ స్వార్థం కోసం పూజిస్తారు, బేరసారాలు చేస్తూ దేవుడితో నీకు ఇంత ఇస్తాను నాకు అంత ఇవ్వు, ఎంత ఇస్తానో కాదు నేనేం లేదు మెట్లు ఎక్కువస్తాను నువ్వు నాకు నేను అనుకున్నది ఇవ్వు అంటాడు. ఆయనకేం ఇచ్చేదేం లేదు, మనం మెట్లు ఎక్కువస్తాను నాలుగు ప్రదక్షిణాలు ఎక్కువ చేస్తాను తెలుసా అని చెప్తాం మళ్ళీ, ఈరోజు ఎక్స్ట్రా చేశాను ప్రదక్షిణాలు నేను అనుకున్న దాన్ని నెరవేర్చు అని. భగవంతుడిని కూడా అట్లా ఆరాధించేవాళ్లే, కానీ భగవంతుణ్ణి భగవంతుడి కోసం పూజించే వాళ్ళు అరుదు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే సత్వస్థాభవ అంటే భగవంతుణ్ణి భగవంతుడి కోసం పూజించు, ధర్మాన్ని ఆశ్రయించు, ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మము, కనుక ధర్మాన్ని ఆచరించు, మోక్షం కోసం ప్రయత్నం చెయ్యి. అలా చెయ్యాలి అంటే నీకు సత్సాంగత్యం, సజ్జనులు మహాత్ములు సన్యాసులు వాళ్ళ దగ్గరికి వెళితేనే నీవు ధర్మంలో మోక్షంలో నడిపింపబడతావు. సన్యాసుల దగ్గరికి వెళితే ఏం వస్తుంది మనకు, విభూతి పెడతారు అంతే అనుకుంటారు అందరు చాలా మంది. సన్యాసుల దగ్గరికి వెళితే విభూతి మాత్రమే కాదు, విభూతి కూడా ఇస్తారు వాళ్ళు. ఈ విభూతితో పాటు జన్మకి కావలసినటువంటి విభూతి అంటే ఏమిటి, వైభవం, అది దొరుకుతుంది. ఎలా దొరుకుతుందంటే వాళ్ళు నాయన ధర్మ మార్గంలో జీవించు, ధర్మంగా సంపాదించు, న్యాయంగా సంపాదించు, న్యాయంగా జీవించు. నువ్వు న్యాయంగా జీవించలేకపోతే భగవంతుడికి దూరమైపోతావు, మోక్షాన్ని పొందలేవు. అందుకని ఎప్పుడు మహాత్ముల యొక్క సాంగత్యం ఉంటూనే ఉండాలి, లేకపోతే మనం జీవితం దారం తగిన గాలిపటంలాగా ఎక్కడి పోతుందో తెలియదు. కానీ చాలామందికి సన్యాసులు అంటేనే కొంచెం ఎలర్జీ, మీకు కాదు చాలామందికి. వాళ్ళకి ఏముందండి పనే పాట, మనం పెడుతుంటే తింటూ ఉంటారు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. కానీ ఒక సన్యాసి సమాజంలో ఉంటే ఆ సమాజానికి ఎంత క్షేమం, ఎంతమందిని ధర్మ మార్గంలో నడిపిస్తారు వాళ్ళు, ఎంతమందిని ధర్మ మార్గంలో నడిపిస్తే సమాజం ఎంత పటిష్టంగా ఉంటుంది. సమాజంలో క్షేమం అన్ని రక్షించాలి అంటే సన్యాసులు ఉంటేనే, సజ్జనులు మహాత్ములు ఉంటేనే జరుగుతుంది అది. కానీ వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళు జాలి పడుతుంటారు, పాపం పాపం అనేసి ఎవరు లేరండి, ఎవరు చూస్తారు పాపం. ఆయన దేవుడు నమ్ముకొని ఉన్నాడు, వాళ్ళని చూసి మనం జాలి పడుతూ ఉంటాం, పాపం ఒంటరిగా ఉన్నారు, ఎవరు చేసి పెడతారు, పిల్లా జల్లా లేరు, ఎవరు చూస్తారు, ఏదో వీళ్ళని పిల్లలు చూస్తున్నట్లుగా వీళ్ళ మీద జాలి పడతారు. భగవంతుడు ఏం చేస్తాడు, వాళ్ళని చూసుకుంటున్నాడు భగవంతుడు, ఎవరి లేని వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు. అది అందుకని నిత్య సత్వస్థ భవ. తర్వాత నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ. నిర్యోగ అంటే యోగక్షేమ, అప్రాప్తస్య ప్రాప్తి యోగ, లేని దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం యోగ అంటారు. లేని దాన్ని పొందాలి అని కోరుకోవడం దాన్ని యోగం అంటారు. ఏం యోగం అండి, రాజయోగం పట్టిందండి వాడికి అంటారు చూసారా, అంటే లాటరీ వచ్చిందని అర్థం. రాజయోగం పట్టిందట, బాగా డబ్బులు రాగానే సంపద నైట్కి నైటే డబ్బులు వచ్చేసినాయిట బిజినెస్లో, మంచి వెళ్ళిపోతున్నాడు మనిషి. అంటే లేని ధనాన్ని పొందడం యోగం. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి కదా, క్షేమం యోగ క్షేమ. ఆ ఇన్సూరెన్స్ పాలసీ కట్టి, ఈ పాలసీ కట్టి, ఆ సెక్యూరిటీ డిపాజిట్ వేసి, ఈ డిపాజిట్ వేసి యోగం చేస్తూనే ఉంటాడు. సంపాదించి సంపాదించి కూడ పెడతాడు, కూడ పెట్టిన దాన్ని మళ్ళీ పిల్లలు పెట్టాలి కదా, అది అది మళ్ళీ మనవాడికి ఇవ్వాలి, మనవాడికి ఇవ్వాలి కదా, మనవరాలికి ఇవ్వాలి, పిల్లలకే కాదు వాళ్ళ మనవడికి మనవరాలికి కూడా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం కోసం దాన్ని క్షేమంగా కాపాడుతూ ఉంటాడు, యోగ క్షేమ అంటారు. ఇంత చేస్తే యోగక్షేమాలు ఏమన్నా, ఇప్పుడు చూడండి బాగా సంపాదిస్తాడు, ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. వీడి దగ్గర బాగా డబ్బు ఉంది అందుకని వాడి పిల్లవాడిని కనుక కిడ్నాప్ చేశామంటే తీసుకువెళ్ళి ఫోన్లో చెప్పి నువ్వు నీ లక్షలు ఇస్తే కానీ మీ అబ్బాయిని ఇవ్వను అంటాడు వాడు. ఏమైంది నీ డబ్బు, ఏమైపోయింది చూడండి, క్షేమం లేదు కదా. ఇప్పుడు నీ పిల్లవాడి ప్రాణాలకే క్షేమం లేదు, రక్షణ లేదు, నీకు రక్షణ లేదు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాడిని చంపేస్తామంటాడు, నిన్ను చంపుతానంటాడు, ఎందుకురా నీకు అట్లాంటి డబ్బు. కనుక డబ్బు ఉంటే రక్షణ ఉందనుకుంటాం మనం. డబ్బులు ఉన్న వాళ్ళందరూ చూడండి పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా వాళ్ళకి, ఈ డబ్బుని ఎట్లా దాచిపెట్టేది ఇప్పుడు, అది వాళ్ళ బాధ. పన్ను కట్టకుండా దాచిపెట్టాలి, ఉంటేనేమో పన్ను కట్టమంటారు. అందుకని దానికి దొంగ లెక్కలన్నీ చూపించి ఏదో విధంగా దాన్ని పరుపుల్లో పెట్టి గోడల్లో పెట్టి కష్టపడుతున్నారు జనం సంపాదించి క్షేమం కోసం, దాన్ని రక్షణ చేయడం కోసం. అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య రక్షణం క్షేమం అన్నారు. పొందిన దాన్ని దాన్ని రక్షణ చేయడం కోసం చేసే ప్రయత్నం క్షేమ అంటారు. పొందిన దాన్ని దాన్ని రక్షణ చేయడం కోసం మనం చేసే ప్రయత్నం అంతా కూడా క్షేమం అంటారు. మీ యోగక్షేమ సమాచారములు తెలియజేయవలసినది అంటే ఏమిటి, బాగా సంపాదిస్తున్నారా, బాగా సుఖంగా ఉన్నారా, ఇవన్నీ అడుగుతుంటారు. యోగక్షేమాలు కృష్ణ పరమాత్మ అంటున్నాడు. నిర్యోగక్షేమో భవ అంటున్నాడు. ఇదెక్కడ నిర్యోగక్షేమ అంటే ఎందుకు అంటున్నాడు తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అంతటి వాణ్ణి సెక్యూరిటీ చంపేశాడు. మన దేశంలో తెలుసు కదా, ఒక ప్రైమ్ మినిస్టర్ని పక్కనున్న సెక్యూరిటీ గార్డు చంపేశాడు ప్రైమ్ మినిస్టర్. అమెరికా ప్రెసిడెంట్ని షూట్ చేశారు. ప్రెసిడెంట్ అంతటి వాడికే రక్షణ లేదు, ప్రైమ్ మినిస్టర్కే రక్షణ లేదు. నువ్వేదో 2 కోట్లు సంపాదిస్తే నేను హాయిగా ఉంటాను అనుకుంటున్నావు. ఎప్పుడు ఏ డిసీజ్ వస్తుందో తెలియదు, ఏ వ్యాధి వచ్చి నిన్ను కబళిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ భూకంపం వస్తుందో తెలియదు, సునామీ వస్తుందో తెలియదు. ఎందుకని ఇట్లా భయపడతారు? మరి చెప్పే దేనికంటే ఇవన్నీ కూడా అనిత్యం, అవి శాశ్వతం కాదు, అవి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేవు అని తెలుసుకో. ఈ లోకల్ ఎల్ఐసి మీద ఆధారపడవాకు. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నా మీద ఆధారపడు, నేనే ఎల్ఐసిని అంటాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, భగవంతుడి మీదనే ఆధారపడు, ఏ వస్తువు మీద ఆధారపడవద్దు నీ రక్షణ కోసం. భగవంతుడి మీదనే నువ్వు ఆధారపడవలసినది. సత్వస్థ అంటే వివేకి అవ్వవలసినది, వివేకంతో ఉండాలి. ఆత్మవాన్ యో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆత్మవాన్ అంటే ఆత్మ విషయములయందే మనస్సుని దృఢపరుచు అని అర్థం. యాంత్రికంగా పనులు చేయవాకు, ఏం చేస్తున్నావు, లాంగ్ టర్మ్ బెనిఫిట్ చూడాలి. షార్ట్ టర్మ్ బెనిఫిట్ తాత్కాలిక ఫలాలను చూసి మోసపోవాకు. తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేటటువంటి పిల్లలు, ఇల్లు, వాకిలి, వాహనాలు ఇవన్నీ కూడా నీకు తాత్కాలిక సుఖాన్ని ఇచ్చినట్లు ఇచ్చేసి లాగేసుకుంటాయి అవి. ఈ శరీరం కూడా అంతే, అవి శాశ్వతంగా ఇస్తాయని చెప్పి అనుకోవాలి. అది యాంత్రిక జీవనం. యాంత్రిక జీవనం అంటే యంత్రాల మీద ఆధారపడేవాడు యాంత్రికుడు, మాంత్రికుడు కాదు, యాంత్రికుడు. యంత్రం, శరీరం యంత్రం, గృహం యొక్క యంత్రం, గృహంలో ఉన్నవన్నీ యంత్రాలు, అన్ని యంత్రాల మీద ఆధారపడుతున్నావు. నువ్వు యాంత్రికంగా జీవిస్తున్నావు, బుద్ధి పనిచేయనివ్వకుండా. ఇక్కడ ఆత్మవాన్ అంటే నీ గమ్యాన్ని గుర్తు చేసుకొని గమ్యం కోసమే నువ్వు జీవించు. లాస్ట్ టికెట్ ఎక్కడికి మనం వెళ్ళేది? ఢిల్లీకి కొన్నాం. మధ్యలో ఎన్ని స్టేషన్లు వస్తాయి? చాలా స్టేషన్లు వస్తాయి. ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కటి కొనుక్కుంటాం. ఆ స్టేషన్లో దొరికేవి కొనుక్కొని ఆనందిస్తూ ఉంటాం. అందుకని చెప్పి గమ్యం మర్చిపోతావా? మళ్ళీ స్టేషన్, ట్రైన్ ఎక్కాలా లేదా? ట్రైన్ ఎక్కాలి. మళ్ళీ ఇంటర్మీడియట్ స్టేషన్లు వస్తాయి. వచ్చినప్పుడు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. కొన్న టికెట్ ఎక్కడికని మర్చిపోకూడదు. మళ్ళీ అయ్యో మర్చిపోయినానండి, ఢిల్లీకి కొన్నాను టికెట్, నాగపూర్లో దిగేశాను, అక్కడ కమలా పండు బాగున్నాయి తింటూ ఉన్నాను, బండి వెళ్ళిపోయింది అన్నాడు. తిరునెల్వేలి వెళ్తూ ఉంటేనే అక్కడ హల్వా దొరికింది, తిరునెల్వేలి హల్వా. హల్వాను ప్యాకెట్ బార్గెయిన్ చేస్తున్నాడు, రైలు వెళ్ళిపోయిందన్న. ఇట్లా ఉంటుంది మన జీవిత ప్రయాణం కూడా. జీవితం అనే రైల్లో మనం ఎక్కిన తర్వాత ఈ ప్రయాణంలో మన పిల్లలు, ఇల్లు, కార్లు, బంగారం, స్థలాలు, భూములు ఇవన్నీ కూడా మనం కొనుక్కునేవి, చేర్చుకునేవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్టేషన్ల లాంటివి. ఆ స్టేషన్లు తిరిగి పకోడీలు, బజ్జీలు తింటూ ఉంటే మర్చిపోకూడదు మన గమ్యాన్ని. అదేవిధంగా ఈ యొక్క తాత్కాలికమైనటువంటి కొడుకులు, పిల్లలు, కూతురు, కార్లు, ఇల్లు, బంగళాలు ఇవన్నీ చూసుకుంటూ జీవిత గమ్యాన్ని మర్చిపోవాలి, మోక్షాన్ని మర్చిపోవాలి. మర్చిపోతున్నారే, ట్రైన్ మర్చిపోయినట్టే, ట్రైన్ మిస్ అయినట్లే మోక్షాన్ని మిస్ అవుతున్నాం. ఈ జీవన యాత్రలో వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ స్టేషన్స్, భర్త సంబంధం, భార్య సంబంధం, నాన్న, అమ్మ, అన్నయ్య, అక్కయ్య, వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ స్టేషన్స్ లాంటి వాళ్ళు. వాళ్ళే జీవిత గమ్యం అని చెప్పి అనుకోకూడదు అనుకుంటున్నారు జనం. అందువల్లనే వాళ్ళ జీవన గమ్యాన్ని తెలుసుకోలేక, మోక్షమే, ఆత్మజ్ఞానమే నా జీవన గమ్యం అని తెలుసుకోలేక సమయాన్ని వృధా చేసుకొని అందులోనే గడిపి గడిపి గడిపి, అది తెలుసుకునేటప్పటికీ ఇందులో ఏమీ లేదని తెలుసుకునేటప్పటికీ ఏమీ లేదని ఎందుకు తెలుసుకుంటారు తెలుసా? నాకెంత ఆస్తి ఇచ్చాడు మా నాన్న, నీకెంత ఇచ్చాడు, ఇక్కడ పోట్లాడుకుంటారు. అక్కయ్యలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ కూడా నాన్న ఆస్తి కోసం పోట్లాడుకొని పోట్లాడుకొని చివరికి ఆ ప్రేమలన్నీ పోయి ఎప్పటికీ వాళ్ళకి ఎంత వయసు వస్తుంది, 70 ఏళ్ళు వస్తాయి, 60 ఏళ్ళు. 90 ఏళ్లలో నాన్న వీలు రాసిచ్చాడు, పెద్దవాడికి ఎక్కువ ఇచ్చాట, చిన్నవాడికి తక్కువ ఇచ్చాట, లేకపోతే చిన్నవాడికి ఎక్కువ ఇచ్చాడు, పెద్దవాడికి తక్కువ ఇచ్చాడని ఇట్లా ఏదో ఒకటి పెట్టుకొని ఆ ప్రేమలు బంధువులన్నీ కూడా అశాశ్వతం అని చెప్పి 80 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత తెలుసుకుని ఏం ప్రయోజనం? ఇది కృష్ణ పరమాత్మ ముందే చెప్పాడు కదా, వినొచ్చు కదా. ఆహా, వినం. ఒక్కొక్కరికి వాళ్ళకి వాళ్ళకి ముట్టికే పడితే గానీ తెలియదు, కొంతసారి అంత తేలిగ్గా తెలియదు. మనిషికి ఆ అనుభవం వచ్చే వరకు కూడా అవన్నీ కూడా పరిచ్ఛిన్నం, అవన్నీ శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వమని చెప్పి తెలియవు. నేను ఇస్తున్నా అనుకున్నానండి అంటాడు. తెలియగల వాడు ఏం చేస్తాడంటే అందులో లేదు అని చెప్పి దేవుడు చెప్పాడు ముందే అని గుర్తు చేసుకుంటాడు. క్లాసుకు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, క్లాసుకు రాని వాళ్ళకి దేవుడు చెప్పాడన్న సంగతి గుర్తుండదు. అదే సత్యం అనుకుంటారు, దాంట్లోనే జీవిస్తూ ఉంటారు. తర్వాత నిరాశకు లోనవుతారు జీవితంలో. మొదటేమో ఆశావాది, అత్యాశ ఆశావాది. మా అబ్బాయి బాగా చూస్తాడు అనుకున్నానండి, కొడలు వచ్చిన తర్వాత మారిపోయినాడు ఆశ. ఇప్పుడేమైందంటే నిరాశ. లేకపోతే మా అమ్మాయి చూస్తుంది అనుకున్నాను, మా అమ్మాయి మంచిదేనండి, అల్లుడు మంచివాడు కాదన్న, నిరాశ. మొదట ఆశావాది, తర్వాత నిరాశావాది. ఎందుకప్పా ఇవన్నీ? దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడైనా ఆయన నిన్ను మోసం చేస్తాడా? ఇట్లా నమ్ముకోం కదా, బుద్ధి రాదు కదా మనకు, వస్తే మంచిది. అందుకనే భగవద్గీత చదువుకోవాలి. నిర్ద్వంద్వహభవ నిత్య సత్వస్థహభవ నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ. మోక్షం కోసం ప్రయత్నించే అర్థకామాలు వద్దని చెప్పలేదు నేను. అవే పరమావధిగా భగవద్గీత చదవకుండా, క్లాసులు వెళ్లకుండా, ఆధ్యాత్మిక సాధన లేకుండా, ధ్యానం లేదు, జపం లేదు, తపం లేదు, ఏమీ లేదు, బొంగరంలాగా పరిగెడుతున్నాడు. తిరిగి 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 అలిసిపోయి ఎవడు లేడు నన్ను రక్షించేవాడు అంటాడు చివరికి. ముందే చెప్పాను కదా ఎవడు లేడని, కృష్ణ పరమాత్మ. బుద్ధి రాదు అందరికి, అదే అంటారు తన దాకా వస్తే గానీ తనకు తెలియదు అన్నట్టుగా. చాలా మందికి ఎదుటివాళ్ళని చూసి నేర్చుకోవాలి, ఎదుటివాడి కష్టాలు, ఎదుటివాడి యొక్క జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. మనం మునగాల ఏమిటి, వాడు మునుగుతూ ఉన్నాడు కదా, ఒకడు పక్కన నోట్లు తెలియకపోయినాడు లోపలికి మునుగుతూ ఉన్నాడు. లేదు లేదు నేను కూడా చూస్తాను లోపలికి పోయి అంటాడా ఎవడన్నా? మునిగేవాడిని చూస్తున్నప్పుడు నువ్వెందుకురా పోవడం మునగడం, కానీ ఆ మునిగేవాడు మునుగుతున్నాడని వీడికి చూడడు. వివేకి అయిన వాడు చూస్తాడు. వివేకి అయిన వాడు ఏం చూస్తాడు? అవతల వాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు, పిల్లలున్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు కూడా కష్టపడుతున్నారు, సుఖంగా లేరు, శాంతిగా లేరు, కనుక వాళ్ళలో ఏదో లోపం ఉన్నది, వాళ్ళు ఏదో మిస్ అయినారు అని చెప్పి వివేకవంతుడు ఏం చేస్తాడు? నేను అట్లా మిస్ కాకూడదు, నేను భగవంతుణ్ణి చెప్పిన మార్గంలో వెళ్ళాలని చెప్పి రూట్ మార్చేస్తాడు. రూట్ మార్చేటొస్తాడు, చెట్పట్టుకు వచ్చేస్తాడు, చెట్పట్టు నుంచి శంకరాలయానికి వస్తాడు. అవునా కదా? అవును, నేనంటున్నాను అవునని మీరు కూడా అంటారు. ఓకే.
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః
మోక్షం అనేటువంటిది కర్మయోగ ఫలం. కర్మయోగాన్ని ఆచరించు. కర్మయోగం అంటే నిష్కాముడివై ఎటువంటి ప్రాపంచిక కోరికలు లేకుండా వాటిని అదుపులో పెట్టుకుంటూ ధర్మ మోక్షాల కోసం ప్రయత్నం చేయి. అలా చేస్తే నీకు మోక్షం వస్తుంది. ఈ మోక్షం కోసం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అందులోనే అర్థ, కామ, ధర్మ అన్నీ ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక చిన్న నీటి కుంట ఉన్నది, కొద్దిగా నీళ్లు ఉన్నాయి అందులో. ఒక పక్కన పెద్ద సాగరం తటాకం ఉన్నది. ఈ నీటి కుంటలో నీళ్లు బాగా ఎండలు వస్తే ఎండిపోతాయి. ఆ నీటి కుంటలో ఉన్న కాసి నీళ్లు కొన్ని అవసరాలకి మనకు ఉపయోగపడతాయి. అవునా? మనం చూసాం కదా ఎన్నో నీటి కుంటలు కొంచెం అవసరాలకే మనకు తీరుతాయి. కానీ పెద్ద తటాకం ఉందనుకోండి, ఎండ వచ్చినా ఎండదు. దాన్ని ఆ నీటిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. మన ఇంట్లో అన్ని పనులకు ఉపయోగపడుతుంది ఆ నీరు. పొలానికి ఉపయోగపడుతుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఆ యొక్క తటాకం నీరు. ఈ కుంట నీరు ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు, మన అవసరాలకే మనకు చాలదు. ఈ అర్థకామాలు ఇవన్నీ కూడా నీటి కుంటతో సమానం, పరిచ్ఛిన్నం అన్నమాట. కొంచెంసేపే వాటి యొక్క ఫలితం. కానీ ఈ మోక్షం అనేటువంటిది తటాకంతో సమానం, తటాకంతో సమానం. అందుకని ఇక్కడ చెప్తున్నారు, యావాన్ అర్థః, ఎంతటి ప్రయోజనము ఉదపాని, అంటే బావి నీటి కొలను అని అర్థం. చిన్న బావిలో మనం బాగుంది, ఎంత ఉపయోగపడతాయి ఆ నీళ్లు? కొంచెమే కదా, కొద్ది మందికే కదా ఉపయోగపడతాయి. చిన్న కొలను కానీ నీటి కుంటను కానీ ఇక్కడ ఉదపానం అన్నారు కృష్ణ పరమాత్మ. ఎంత ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనాలన్నీ సర్వత సంప్లుతోదకే. తటాకం ఎక్కువగా నీరున్న దాని వలన ఈ ప్రయోజనాలన్నీ అక్కడ తీరుతాయా లేదా మనకు? ఈ యొక్క మన ఇంట్లో బావి వల్ల వచ్చే ఎంత ప్రయోజనం ఉందో ఈ ప్రయోజనం తటాకం నీరు వల్ల కూడా వస్తుంది. అందుకే మన ఇంట్లో బావి ఎండిపోతుంది ఒక్కొక్కసారి. అక్కడ పెద్ద బావి ఉందంటారు చూసారా, పెద్ద బావి ఉందండి, నీళ్లు పెడతారు పల్లెటూళ్ళల్లో. ఏమైంది ఈ బావి కంటే? ఎండిపోయిందండి, చిన్న బావి కదా. అక్కడికి వెళతారు, అక్కడ ఉంటారు అందరు జనం, అందరికి ఇస్తుంది ఆ నీళ్లు. సర్వత సంపులుతోదకే అన్నారు, అంటే ఇంతమంది అవసరాలను తీరుస్తుంది అక్కడ. కనుక ఫైనైట్ ఇన్ఫినిట్ అంటారు. చూడండి, ఇన్ఫినిట్ లో ఫైనైట్ ఉందా లేదా? ఇన్ఫినిట్ ఫైనైట్ అందులో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ సర్వత సంపులుతోదకే, సంపులుత అంటే అంతటా వ్యాపించి ఉన్న నీటి యందు ఉన్నది ప్రయోజనం అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్న నీటి యందు ప్రయోజనం ఉన్నది. ఆ పరిచ్ఛిన్నం అంటే పరిమితి కానటువంటి ఫలం. ఆ పరిచ్ఛిన్నం అపరిచ్ఛిన్నం, పరిచ్ఛిన్నం అంటే పరిమితి కలిగినటువంటి ప్రయోజనం, కొంచెం ప్రయోజనం. అపరిచ్ఛిన్నంలో పరిచ్ఛిన్నం ఉన్నదా లేదా? అపరిచ్ఛిన్నం వెన్ని అన్నప్పుడు అందులో పరిచ్ఛిన్నం ఉందా లేదా? పరిచ్ఛిన్నంలో ఆ లేదు. ఇది పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్ అని అర్థం, పరిమితి, తక్కువ. కానీ అపరిచ్ఛిన్నంలో పరిచ్ఛిన్నం కూడా ఉంది. అంటే ఏమిటి? మోక్షంలో ధర్మ అర్థ కామాలు ఉన్నాయి. అర్థంలో మోక్షం లేదు, కామంలో అర్థం లేదు, అర్థంలో కామా లేదు, కామ అర్థంలో ధర్మం లేదు, ధర్మంలో అర్థ కామాలు లేవు. కానీ మోక్షంలో ధర్మము ఉంది, అర్థము ఉంది, కామము అన్నీ వస్తాయి. అందుకని పాచికలు చెప్పాను కదా, పాచికలు గుర్తుందా? దాయం పాచికలు వేస్తే ఒకటి ఒక పక్కన ఉంటుంది, రెండు ఉంటాయి ఒక పక్కన, మూడు ఒక పక్కన ఉంటుంది, నాలుగు ఒక పక్కన ఉంటుంది. ఆడారా ఆట ఎప్పుడన్నా? పాము పట ఆడేటప్పుడు ఇట్లా వేసామనుకోండి, ఒక్కటి పడితే ఒకటే ఉంటుంది, రెండులో ఒకటి ఉంది, మూడులో రెండు ఉన్నాయి, నాలుగులో మూడు ఉన్నాయి. నాలుగు వేసామనుకోండి ఒకటి రెండు మూడు ఉంటాయా ఉండవా? మోక్షానికి వేసామనుకోండి, మోక్షానికి వేస్తే ఏముంటుంది అందులో? ధర్మ అర్థ కామ అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరు తెలియగలవాళ్ళు? ఇప్పుడు మీరు తెలియగలవాళ్ళు, క్లాసుకు వస్తున్నారు కదా మోక్షం కోసం. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పాపం మిమ్మల్ని ఎందుకు పనికిరాని వాడగా చూస్తారు, గీత క్లాసు పోతున్నా పో, దానికన్నా పో, అంటే ఇంట్లో దేనికి ఉపయోగపడం? ఇంట్లో దేనికి ఉపయోగపడం, అక్కడికన్నా పోయి కూర్చో అంటుంటారు. ఏదో మనం పనికిరాని వాడలాగా ఆ పిల్లలు చదువుతున్నారు చూడండి, వేదం వీడికి ఏ చదువు రాదు, ఇంజనీర్ చదవలేడు, ఏం లేదు అని చెప్పి ఇక్కడికి పంపిస్తారు. చాలా మంది పాపం అంతా లూజ్ అనుకుంటారు వచ్చేవాళ్ళని. ఆశ్రమాలకు వచ్చే వాళ్ళందరూ లూజు, వేదాంతానికి వెళ్లే వాళ్ళందరూ లూజు. వీళ్ళు కాదు లూజు, అసలు వాళ్ళు లూజు, బయట వాళ్ళు. వీళ్ళంతా అమాయకులు, వీళ్ళకి బతకడం చేత కాదు, వీళ్ళకి సంపాదించడం చేత కాదు, వాళ్ళకి ఇంగ్లీష్ చదువులు చదవడం చేత కాదు, అందుకని వేదం చదువుకుంటున్నారు. అందుకని డల్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి వేద పాఠశాలలో వేస్తారు. వేద పాఠశాలలో డబ్బులు లేని వాళ్ళ పిల్లలే చేరతారు. అక్కడ డబ్బులు ఉన్నవాళ్ళందరూ ఇంజనీర్లకు వెళ్తారు. డబ్బు లేని వాళ్ళు, కొంచెం మందంగా చదివేవాళ్ళు, పిల్లలు బాగా తెలివితేక లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పడేస్తారు. ఇదన్నా చదువుకోరా, ఇదన్నా చదువుకోరా అంటే ఏమిటి అర్థం? ఇక్కడ అంటే అన్నం పెట్టేయాలి, డబ్బులు ఇచ్చి చదివిస్తారు. పాపం ఇక్కడ ఏమో డొనేషన్లు అడగరు కదా, చదివితే చాలా ఆయన వచ్చి అని చెప్పి ఏదో వేదం అని చెప్తారు. ఆ పిల్లలు చదువుతుంటే ఎట్లా ఉంది చూస్తారు ఆ వేదం. అట్లాంటి పిల్లల్ని వాళ్ళు మెరికల్ లాగా తయారు చేస్తాడు. వాడికి ఉన్నటువంటి సునిశ్చితమైన బుద్ధి, సూక్ష్మత మన పిల్లలకు ఉంటుందా? ఆ పిల్లల్ని చూడండి, ఒక్కొక్కరిని పిలిస్తే వాడికి ఉన్నటువంటి, వాడి కళ్ళు చూస్తేనే చాలు అసలు, ఎంత మెరుపు తీగల్లాగా ఉంటాయి వాడి కళ్ళు. మన పిల్లలు ఉంటారు, ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. మొహంలో తేజస్సు, కళ్ళల్లో తేజస్సు, ఎక్కడి నుంచి వస్తున్నది? అది ఆ విద్య. అందుకని వేదాంతం చదివే వాళ్ళందరినీ, భగవద్గీత పోయే వాళ్ళందరినీ, ఇట్లా చదివే వాళ్ళందరినీ వీళ్ళందరికీ ఏం తెలియదు, అమ్మా నీకేం తెలియదులే అంటాడు మన పిల్లవాడు. వాడికి ఏదో తెలిసినట్టు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత నష్టపోతున్నారో, ఎంత విద్యని మనకు నష్టపోతున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలిసేటప్పటికీ 40 ఏళ్ళు పడుతుంది, మనకు తెలిసేటప్పటికీ 50 ఏళ్ళు పట్టలే, పట్టిందా లేదా? మనకు తెలిసేటప్పటికీ 50 ఏళ్ళు పట్టి మన పిల్లల్ని మన కంట్రోల్ లేకుండా వాళ్ళ వాళ్ళ చదువులకు వెళ్ళిపోయినారు. వాళ్ళకి తెలిసేటప్పటికీ వాళ్ళకి 50 ఏళ్ళు పడుతుంది, అంత తేలిక కాదు. ఆత్మవాన్ భవ నిర్యోగక్షేమ, ఆత్మవాన్ భవ అనేది నాట్ సో ఈజీ అండి. ఏదో ఇక్కడ స్వామిని వచ్చి కూర్చొని చెప్తూ ఉంటే ఏమీ అడగరు. ఇస్తే 10 రూపాయలు ఇస్తాం, లేదా 5 రూపాయలు ఇస్తాం, లేదా 2 రూపాయలు అయినా వేసి వెళ్తే ఎవరు చూస్తారు, ఎవరు అడుగుతారు అనుకుంటున్నారు మనం. మీరు వినే ఒక్కొక్క వాక్యం కోట్ల విలువైనటువంటిది, మీరు దానికి తిరిగి ఇవ్వలేరు అసలు. మీ జీవితం కాదు, జన్మ 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 జన్మలు మీరు సంపాదించినా కూడా ఈ ఒక్క వాక్యానికి, కృష్ణ పరమాత్మ చెప్పే వాక్యానికి మీరు తిరిగి మీ దానికి విలువని ఇవ్వలేరు అంటున్నాను. అంత విలువ ఉన్నది. అంత విలువను తెలుసుకోవడానికి చదివితే కదా తెలుస్తుంది. యావానర్థ ఉదపాని సర్వత సంప్లుతోదకే. అదేవిధంగా తావాన్ సర్వేషు వేదేషు, వేదంలో చెప్పబడినటువంటి, కర్మకాండలో చెప్పబడినటువంటి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఎంత లాభం ఉందో, ఎన్నెన్ని కర్మలు యాగాలు యో హోమాల వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత, ఒక జ్ఞాని యందు ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి బ్రాహ్మణుని యందు, అంటే గుణబ్రాహ్మణుని యందు ఉన్నాయి అన్నాడు. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి బ్రాహ్మణుని యందు అవన్నీ ఉన్నాయి అన్నాడు. అది అర్థం. విజానత అంటే జ్ఞానప్రాప్తి కలిగిన, జ్ఞానాన్ని పొందినటువంటి బ్రాహ్మణునికి, బ్రాహ్మణస్య అంటే గుణబ్రాహ్మణుడికి, కర్మ బ్రాహ్మణుడు జాతి బ్రాహ్మణుడు కాదు, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నటువంటి బ్రాహ్మణుడు. సర్వేషు వేదేషు అంటే కర్మ, ఉపాసన, అనేక ఫలాలు ఏవైతే చెప్పబడినాయో ఆ ఫలాలన్నీ కూడా ఇతనిలో ఉన్నాయి. ఇతను సాధించాడు, ఈ జ్ఞాని సాధించాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆ జ్ఞాని సాధించి ఉన్నాడు. అర్జున, నువ్వు కూడా అది సాధించడానికి నువ్వు యోగక్షేమాలన్నింటినీ కూడా వదిలిపెట్టు, ఆత్మ కోసం ప్రయత్నం చెయ్యి. అందులో అన్నీ ఉన్నాయి, యోగం ఉంది, క్షేమం ఉంది అందులోనే. కానీ యోగక్షేమంలో మోక్షం లేదు, మోక్షంలో యోగక్షేమం ఉంది. తెలియగల వాళ్ళ వీళ్ళు, వాళ్ళ తెలియగల వాళ్ళు. ఒక్క రాయికి 3 పండ్లు, 4 పండ్లు, ఒక్క రాయి వేస్తే 4 పండ్లు. ఒక్క భగవద్గీత క్లాస్కి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష, రాకపోతే ఒక్కొక్కటే వస్తుంది, ఒక్కొక్కటే వస్తుంది. దీని తర్వాత చెప్తున్నారు చాలా ముఖ్యమైన శ్లోకం.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన,
మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి.
చాలా ముఖ్యమైన శ్లోకం 46-47. ఇవన్నీ కర్మయోగ చతుస్సూత్రి అంటారు. దీన్ని నాలుగు సూత్రాలు చెప్తున్నారు. మనిషి కర్మయోగాన్ని ఆచరిస్తే ఎంత క్షేమం, ఎందుకు ఆచరించాలి, ఎలా ఆచరించాలి అనేది ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కర్మని ఏవ అధికారహాతే, కర్మ ఎలా చేయాలి, ఎలా చెయ్యకూడదు, ఎలా చేస్తే మంచిది అనే దాంట్లోనే నీకు అధికారం ఉన్నది. ఫలం ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత రావాలి, నా అధికారః. మా ఫలేషు కదాచన, ఎన్నటికీ ఫలమునందు నీకు అధికారం లేదు. ఇలా రావాలని నిర్ణయించడానికి నీకు అధికారం లేదు. కర్మ చెయ్యుట ఎందే నీకు అధికారం ఉన్నది. ఇంకా రెండు సూత్రాలు చెప్పాలి. మొదటి లైన్లో రెండు సూత్రాలు, రెండో లైన్లో రెండు సూత్రాలు, నాలుగు సూత్రాలు చెప్తున్నారు. వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.